अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसं आलयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वंदे जगद्गुरुं अतसी पुष्पसंकाशं हारनूपुरशोभितं रत्नकंकणकेयूरं कृष्णं वंदे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वंदे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितं अवाप्ततुलसीगन्धम् कृष्णं वंदे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానం బుద్ధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తి ప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశ నిరసాయ నమః. ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వ రహస్యజ్ఞాయ నమః. ఓం కార్యకార్య ప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధత్రే నమః. ఓం సర్వతంత్ర స్వతంత్రధియే నమః. ఓం అద్వైత స్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకర రూపధృతే నమః. ఓం షణ్మత స్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్యనిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్న వదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్య పదాంబుజాయ నమః. ఓం సత్తప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశియే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాననిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరి మహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్తచంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురాంనాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతే నమః. ఓం ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయ ప్రభే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః. ఓం కమండలుడసత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋషశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహు స్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయం భోజయ సందుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహ భక్తాయ నమః. ఓం సద్రత్నగర్భహేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహంతో అప్పుడే మనం 38వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. దుర్యోధనుడికి లక్ష్మణ కుమారుడని కొడుకున్నాడు. వాడు అంత గొప్ప వీరుడు కాదు, కాకపోయినా అభిమన్యుడంటే కొంచెం సహజంగా వాడికి విరోధం ఎక్కువగా ఉండేది. దుర్యోధనుడికి లక్ష్మణ కుమారుడి తర్వాత కూతురు పుట్టింది. ఈ కూతురు పేరు కూడా లక్ష్మణ. లక్ష్మము అంటే గుణము, లేక ఆశ్రయించుకుని ఉండుట. ఎవరినైనా ఒకరిని గట్టిగా పట్టుకునేవాడిని కూడా లక్ష్మణుడని అంటారు, లేదా మంచి లక్షణం కలిగిన వాడిని కూడా లక్ష్మణ అనాలి. దుర్యోధనుడి కొడుక్కి మంచి లక్షణాలు లేవు, కానీ కూతురికి మాత్రం మొదటి నుంచి మంచి లక్షణాలే. సహజంగా ఆడపిల్లలకు ఉన్న సద్బుద్ధి కొంతమంది మగపిల్లలకు ఉండదు, వాళ్ళ కర్మయోగం అది. దుర్యోధనుడి కొడుక్కి కూతురికి ఏ సంబంధం లేదంటే చెప్పాలంటే, కొడుకు లక్ష్మణ కుమారుడు పాండవ ద్వేషి, కానీ దుర్యోధనుడి కూతురు శ్రీకృష్ణుడి కొడుకుని సాంబుణ్ణి ప్రేమించింది. శ్రీకృష్ణుడి యొక్క భార్యల్లో రెండో భార్య పేరు జాంబవతి అని చెప్పాం కదా, జాంబవతి కొడుకు సాంబుడు. ఈ సాంబుడు మంచి మిసమిసలాడిపోతూ ఉండేవాడు, కొంతమందికి భగవంతుడు అందం ఇస్తాడు అలాగే. సాంబుడు కూడా బంగారపు రంగులో మెరిసిపోయేవాడు. ఈ లక్ష్మణ దుర్యోధన పుత్రిక సాంబుణ్ణి ప్రేమిస్తే దుర్యోధనుడు స్వయంవరం చాటించి, నా కూతుర్ని ఏమైనా సరే యాదవ జాతికి ఇవ్వను, విందాను విందులోని అవంతిపురాధీశ్వరులు ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరం చాటాడు. పూర్వం ఏం చేసేవారంటే ఓ దండిచ్చి ఆడపిల్లకి ఎదురుగుండా రాజకుమారుల్ని పిలిచి కూర్చోబెట్టి, వీళ్లల్లో ఎవడు నీకు నచ్చితే వాడి మెడలో ఈ దండ వెయ్యి అనేవారు. ఎంత సుఖమండి అప్పట్లోనూ, ఈ పెళ్లి సంబంధాలకు వెతుక్కోడాలు గందరగోళాలు ఈ బాధ అంతా లేకుండా దండిచ్చేసి కూర్చోబెట్టేవారు అన్నమాట. లక్ష్మణకు కూడా దండిచ్చారు, స్వయంవరానికి అందరూ వచ్చారు. ఆ అమ్మాయి అందరిని చూసింది, ఎవడూ నచ్చట్లేదు. తాను అనుకున్న సాంబుడు చూస్తే కృష్ణుడి కొడుకు రాలేదు. కృష్ణుడికి మాత్రం ఆహ్వానం వెళ్ళలేదు కదా, అందుకని కృష్ణుడు రాలేదట ఆ సభకి. ఈలోపు సాంబుడికి ఈ విషయం తెలిసింది, ముందే తెలిసి రథంతో సిద్ధంగా సభాభవనం దగ్గర ఉన్నాడు. సరిగ్గా స్వయంవర సమయానికి రథంతో సభలోకి వచ్చేసేట ఏకంగా. అక్కడ ఇలాగే పెద్ద ద్వారం ఉండేది, ఈ ద్వారంలోంచి గడపంటే అడ్డం ఉంది కానీ లేకపోతే కారు లోపలికి వచ్చేయగలదు, అంత పెద్ద ద్వారం. అలాగే అక్కడ ఏనుగులు రథాలు కూడా లోపలికి రావడానికి వీలున్నంత విశాలమైన ద్వారం పెట్టారు. ఆ ద్వారం గుండా రథం తోలుకుని మహావేగంగా వచ్చి ఈ లక్ష్మణ దండ పుచ్చుకుని అటు ఇటు చూస్తూ ఉండగా తలెలా పెట్టి ఆ దండ వేయించుకుని ఆవిడ ఎడం చేత్తో పుచ్చుకుని రథంలో ఎక్కించుకుని మళ్ళీ తోలుకుపోయాడు. దాంతో దుర్యోధనాదులు కొళ్ళు మండిపోయింది, అద్దిరా వీడెంత దుర్మార్గుడు వీడు, దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితిం జయ స్వయంవరస్థా మహరత్ సాంబో జాంబవతీ సుతః. ఈ జాంబవతి పుత్రుడు ఒక ఎలుగుబంటి యొక్క మనవడు, ఈ కృష్ణుడిని పిలువబడే యాదవుని యొక్క కుమారుడు. ఇంతమంది మహావీరులు చూస్తూ ఉండగా క్షత్రియోత్తముడైన దుర్యోధనుడి కూతురు లక్ష్మణుని లక్షణంగా ఎత్తుకుపోతాడా, వీడిని సంహరించకపోతే మనమే ఎక్కడా, మన పరాక్రమం ఎక్కడా అని దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన వీరాది వీరులంతా సాంబుడి వెంట పడ్డారు. సాంబుడికి ఈ ఇంత వీరులకి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాంబుడు చితక్కొడి పారేసేట్లేట అందరినీ, వాడు సామాన్యుడేం కాదు నాలాగా మంచి వీరుడు సాంబుడు కూడా, అందుకని ఘోర యుద్ధం చేసి చితక్కొడితే చివరికి అందరూ కలిసి వాడి ధనుస్సు విరగొట్టి విరధుణ్ణి చేసి మీదబడి బంధించి చెరసాల్లో పెట్టి లక్ష్మణని అంతఃపురానికి పంపేశారు. ఇది యాదవులకి తెలిసింది, అయ్యో బంగారం లాంటి సాంబుడు వాళ్ళకి నచ్చలేదా, పైగా యాదవుల్ని నోటుకొచ్చినట్టు తిడతారా, కుర్రవాణ్ణి బంధిస్తారా, కాబట్టి ఇప్పుడు మొత్తం కౌరవుల్ని నాశనం చేసేద్దాం అని అందరూ కలిసి కృష్ణుడిని తీసుకుని యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే బలరాముడు అన్నాడు, ఇంత యుద్ధం ఎందుకు, కౌరవులు ఏమన్నా మనకి శత్రువులా విరోధులా, దుర్యోధనుడు నా శిష్యుడు, మనకి ఎలా చెడ్డా, వాళ్ళు బంధువులే కదా, అనవసరంగా యుద్ధం ఎందుకు, నేనొక్కండి చాలు అని కొంతమంది పండితుల్ని వెంట పెట్టుకుని బంగారపు రథమెక్కి బలరాముడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారంటే కొంచెం గౌరవం వేయాలండి, దుర్యోధనుడు ఎంత నీచుడైనా గురుభక్తి ఉన్నవాడు, అందుకని గురువుగారికి నమస్కరించాట. కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి వెంట పెట్టుకొచ్చి నమస్కరించాడు. ఆ సమయంలో భీష్ముడు మొదలైన వాళ్ళందరూ వచ్చి బలరాముడు వచ్చాడు, మహానుభావుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని ఆయన్ని పూజించారు. ఆఖరణ దుర్యోధనుడు గురువుగారికి ఇలా గదబుచ్చుకుని ఒంటి చేత్తో నమస్కరించి హాయ్ గురువు అన్నట్టు వాడు. వాడికి కొంచెం తెక్కెక్కువ, మూర్ఖులు కదా, నాయన దుర్యోధన నేను వచ్చిన పని నీకు తెలుసునా, మా అబ్బాయిని మా కృష్ణుడి యొక్క కొడుకుని నువ్వు అన్యాయంగా బంధించావు, మనలో మనకి తగాదాలేమిటి, మనందరం వీరులం, నిజంగా నీకు కృష్ణుడితో వియ్యం పొందే యోగం పట్టినందుకు సంతోషించు, కృష్ణుడితో వియ్యం పొందేవనుకో కృష్ణుడికి బావవు అవుతావు, కృష్ణుడి కొడుక్కు నీ కూతురు భార్య అయిందంటే ఉభయ వంశాలు తరిస్తాయి, అయినా ఒకటి చెప్పనా, ఆడపిల్లకి ఎవరంటే ఇష్టమో అతనితో పంపించడం ధర్మం అని శాస్త్రం చెబుతున్నది. ఇష్టం లేని పెళ్లి ఎవళ్ళకో అంటగడితే ఏం సుఖపడుతుంది? నా మాట విను అంటే వాడు పళ్ళు పటపట కొరికి నువ్వు గురువు గారివని నెత్తి మీద పెట్టుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అహో మహచిత్రవిధం కాలగత్యా దురత్యయ ఆరు రుక్షత్యుపానద్వై శిరో ముకుట సేవితం. వీడు దుర్యోధనుడు ఎంత మాట అన్నాడో తెలుసా? ఇంతకాలం గురువువి అని నెత్తి మీద పెట్టుకుంటే ఈ రోజు వచ్చి మా అమ్మాయినే పట్టుకుపోదాం అనుకుంటున్నావా దౌర్భాగ్యుడా? ఎంత కాలమహిమ కాకపోతే ఈ యాదవులకి కండకావరం పెరిగి క్షత్రియ కన్యకను కోరుకుంటారా? కాలికి తొడుక్కునే చెప్పులు నెత్తికెక్కాయా అన్నాడు వాడు. ఉపానద్వై, ఉపానత్ అంటే చెప్పులు. పోతనగారు తెలుగులో అనువాదం చేస్తూ కాలికి చక్కన తొడిగడి పాదుకలు తలకెక్కనని ఇది యథాతథంగా అనువాదం చేశాడు. మీ యాదవులు కాలికి తొడుక్కునే చెప్పులు లాంటి వాళ్ళు, చెప్పుల్లాగా కింద పడి ఉండాలి. శిరోముకుట భూషణం అవుతామనుకుంటారా? నెత్తి మీదకి కిరీటంలా ఎక్కి కూర్చుందాం అనుకుంటారా? కిరీటం నెత్తి మీద కూర్చోవాలి, చెప్పులు కాళ్ళకే ఉండాలి. మీరు చెప్పులు లాంటి వాళ్ళు వచ్చి నెత్తెక్కుదాం అనుకుంటున్నారా? మీకు మాకు సంబంధమా? ఛీ అని నోటికొచ్చినట్టు తిట్టి గద కింద పారేసి పోయట. అప్పటిదాకా ఎంతో శాంతంగా ఉన్న బలరాముడు ఆగ్రహించాడు. ఓరి కౌరవుడా, ఎంత మాట మాట్లాడావురా? నువ్వు ఏదో శిష్యుడివి కదా అని ఇంతసేపు ఊరుకున్నాను. లేకపోతే మా కృష్ణుడు వచ్చుంటే ఈ పాటికి మొత్తం మీ హస్తినాపురం అంతా సర్వనాశనం అయి ఉండేది. ఎంత చిత్రం! మేమేమో పాదుకలమా? మీరు నెత్తి మీద కూర్చునే కిరీటం లాంటి వాళ్ళా? మీ అమ్మాయి మా వంశంలోకి రావడానికి పరికిరాదా? మాలాంటి సద్గురువుల వల్లే కదరా మీరు తరిస్తున్నారు. గురువులకి కులం ఏమిటి, మతం ఏమిటి మూర్ఖుడా అని వెంటనే ఎక్కడ నా నాగలి అన్నాడు. ఆకాశం నుంచి ఆయన చేతిలోకి నాగలి వచ్చి పడింది. బలరాముడి ఆయుధాల్లో ఒకటి నాగలి ఒకటి రోకలి అనే విషయం మనం మళ్ళీ మర్చిపోకూడదు. ఈ నాగలిని విపరీతంగా పెంచి మొత్తం హస్తినాపురం చివర కొస దగ్గర పెట్టి నేలలోకి గుచ్చి హస్తినాపురం అంతా గంగలోకి దోసిపారేసేట. దాంతో ఇప్పటికి కూడా మీరు చూడండి, యమునా నదికేసి లాగా ఉత్తరం వైపు కొంచెం వంగి ఉంటుంది హస్తినాపురం. మనకి ఈసారి వెళితే ఓల్డ్ ఢిల్లీకి వెళ్ళండి. ఓల్డ్ ఢిల్లీ అంతా కూడా, పాత ఢిల్లీ అంతా కూడా హస్తినాపురం. ఇంద్రప్రస్థం అంటే న్యూఢిల్లీ. కాబట్టి పాత ఢిల్లీ యమునా నది వైపు ఇలా కొంచెం ఉత్తరం వైపు ఒరిగి ఉంటుంది. ఒరిగి కొన్ని బిల్డింగులు పడిపోయాయి, భవనాలన్నీ తుక్కు తుక్కు అయిపోయాయి. దాంతో కౌరవులు గతగత ఒణిగిపోయారు. మొత్తం నగరం అంతా పడిపోయేటట్టుంది. ఈయన తీసుకెళ్లి యమునా నదిలో కలిపేసేటట్టున్నాడు. యమున కూడా ఉల్లోటోత్తుంగ తరంగాలతో పెద్ద పెద్ద కెరటాలతో మొత్తం ఈ హస్తినాపురం అంతా ముంచెత్తేస్తోందని భయపడిపోయి పరుగు పరుగునొచ్చి బలరాముడి కాళ్ళ మీద పడిపోయారు. రామా సమంచిత ముక్తాదామ యశః కామ ఘన సుధాధామ రుచిస్తోమ జయసీమ జగదభిరామ గుణోద్దామ నిఖిల రాజలలామ. రామ మమ్మల్ని క్షమించు. ఆహా, ఇప్పుడు నీ ముఖం చూస్తుంటే ఎంత సుందరంగా ఉన్నావో. కోపంతో ఉన్నప్పుడు కూడా నీ ముఖంలో అందంగా ఉంది. అలా అనకపోతే తంతాడు ఆయన. అందుకని కోపములో నీ ముఖము చంద్రబింబంలా వెలిగిపోతున్నది. ముత్యాలహారం ధరించిన మహాత్ముడివి, తెల్లని వాడివి, కీర్తి కలిగిన వాడివి. చంద్రబింబానికి నీకు పెద్ద తేడా లేదు. జయం పొందడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. యుద్ధం అంటూ వచ్చిందంటే ఎక్కడైనా విజయం నీది. అవతల శత్రువులకు అపజయం తప్పదు. సకల సుగుణాలు కలిగిన వాడివి. ఇందాకేమన్నారు వాళ్ళు? మీరు బోడి యాదవులు, మేము క్షత్రియులు అన్నారా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నిఖిల రాజలలామా, రాజులందరికీ నెత్తి మీద కూర్చునే మహారాజు, అసలు రాజు నువ్వే. అది నోరే, ఇందాకనేమో నీచుడివి అన్నాడు. ఇప్పుడు రాజలలామ అంటే ఏమిటో తెలుసా? మహారాజులలో నీ అంత గొప్ప రాజు లేడు అని కాళ్ళ మీద పడిపోయి, ప్రభు నీ దగ్గర విద్య నేర్చుకున్నాను, గురువు మహిమ ఏమిటో తెలిసింది. గురువు కోరితే ప్రాణం ఇమ్మని శాస్త్రం చెబుతూ ఉంటే కూతుర్నివ్వకుండా ఉండడం ఎంత పొరపాటు చేశాను, ఇప్పుడు నాకు అర్థమైంది అని దుర్యోధనుడు కిరీటం తీసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టాట. రక్షింపుము రక్షింపుము పేక్షింపక నమిత నిఖిల బృందారక ఘోర క్షణదాచర విష నిటలాక్ష భయాతురుల మమ్మున రయుమనంత అనంత. రక్షించు రక్షించు, మమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించకు, శిక్షించకు. నీ పాదాలు ఆశ్రయిస్తాం. నీ పాదాలకి దేవతలే దండం పెడతారు. దేవతల యొక్క నమస్కారాలు అందుకునే మహాత్ముడివి. మేమంతా రాక్షసులం, మూర్ఖులం. మా రాక్షసుల్ని శివుడు విషం తాగి కంఠంలో పెట్టుకున్నట్టుగా నీ కంఠంలో పెట్టుకోగలిగే మహాత్ముడివి. అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే బలరాముడు వెంటనే చల్లారిపోతాడు. ఆయనకి కోపం అలా వస్తుంది, వెంటనే తాటాకు అంట్లా చల్లారిపోతుంది. ఓయ్ దుర్యోధన, నువ్వు నాకు ప్రియ శిష్యుడివి, నువ్వు కాళ్ళు పట్టుకుంటే వెంటనే నాకు కోపం చల్లారిపోదటోయ్, ఇంత చేసి నాకు కోపం అనుకుంటున్నావా? నీ మీద కోపం ఏమీ లేదు, ఎటు వచ్చేట్టు పోయినా మరీ బొత్తిగా మమ్మల్ని చెప్పులతో పోల్చావు గనక చప్పున కోపం వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా పిల్లని తీసుకురా అంటే ఇంతకంటే భాగ్యమా? శ్రీకృష్ణుడు అంతటి వాడితో వియ్యం అంటే ఎంత యోగమో, ఈ కయ్యం నాకెందుకు అని వెంటనే లక్ష్మణ కుమారిని అలంకారం చేయించి, సాంబుణ్ణి కూడా అలంకారం చేయించి ఇద్దరినీ పట్టుకొచ్చి బలరాముడికి అప్పగిస్తే ఈ విధంగా కొడుకుని కోడల్ని వెంట పెట్టుకుని ఈ రోజు నుంచి దుర్యోధనుడికి యోగం పట్టుగాక, శ్రీకృష్ణుడికి వియ్యంకుండని చెప్పుకునే మహాయోగం పట్టుగాక అని దీవించి వెళ్ళిపోయాడు. నిజం చెప్పమంటారా? యుద్ధరంగంలో యుద్ధానికి వెళ్లే ముందు సాంబుణ్ణి కేవలం ఈ కారణం చేతనే యుద్ధానికి, కౌరవ యుద్ధంలోకి, పాండవ కౌరవ యుద్ధంలోకి, కురుక్షేత్ర యుద్ధంలోకి పంపించలేదట లక్ష్మణ. లక్ష్మణుడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడు కొడుకు అని చెప్పాను కదా, ఆయనతో పాటు యుద్ధం నేను చేస్తాను బావగారితోటి అని జాంబవతి కొడుకు పాండవుల తరఫున యుద్ధరంగంలో పాల్గొనడానికి నేను ఒక్కడిని వెళ్ళొద్దా అని భార్యను అడిగాడు. ఏమండి వాళ్ళు ఏదో పడతారు, ఎంత చెడ్డ మా నాన్నే కదండి దుర్యోధనుడు, లక్ష్మణ కుమారుడు నాకు సోదరుడు, మీరు వెళ్ళి వాడితో యుద్ధం చేయడం ఏం బాగుంటుంది, నా మాట విని మనం ఇంట్లో కూర్చుందాం, మీరు కూర్చోండి అంటే భార్య చెబితే, అందులో అందగత్తి అయిన భార్య చెబితే ఏమొగుడు వినడు అని శాస్త్రం చెబుతున్నది. అంచేత లక్ష్మణ మాట వినే సాంబుడు యుద్ధానికి వెళ్ళలేదు, కానీ వెళ్ళి ఉంటే అభిమన్యుడికి బదులుగా లక్ష్మణ కుమారుని వాడే చంపేవాడేమో అంటాడు వ్యాసుడు తమాషాగా. మొత్తం మీద దుర్యోధనుడి కూతుర్ని లక్ష్మణని జాంబవతి పుత్రుడు కృష్ణపుత్రుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం మహావైభవంగా సాగింది. పరీక్షి నరేంద్ర, లక్ష్మణ అనే శబ్దానికి మరొక అర్థం ఏంటంటే నిరంతరము ఆశ్రయించున్నది. ఎటువంటి వంశంలో పుట్టినా, ఏ కులములో పుట్టినా ఒక్కొక్కళ్ళు కారణజన్ములను ఉంటారు. అలాగే దుర్యోధనుడి కూతురు లక్ష్మణ కూడా సకల శుభగుణములకు నిలయ, పూర్వజన్మలో తపస్సు చేసినటువంటి రాధాదేవి యొక్క చెలికత్తె. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో కృష్ణుడికి కోడలు కాగలిగింది. కాబట్టి లక్ష్మణ అనే శబ్దానికి అంతరార్థం సకల శుభ లక్షణములు కలిగినది, పవిత్ర బుద్ధి కలిగినది, అందుకే కృష్ణుడి ఇంట్లోకి రాగలిగిందనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున ద్వారకా నగరంలో ఉండగా నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నారద మా నాన్నగారిని చూసావా, భూలోకంలో సంసారంలో ఎన్ని విచిత్రాలు చేస్తున్నాడో, ఆయన సర్వలోకేశ్వరుడు, ఆయన సామాన్య మానవ వేషం ధరించాడు, ఒక పక్కన 16,000 మంది రాజకుమార్తెలు నరకాసురుణ్ణి చంపి అంతమందిని విడి చేసుకున్నాడు, మరొక పక్క 108 మంది పట్టమహిషులు, ఇంతమందితో భూలోకంలో ఆయన ఎలా ఉంటున్నాడో అన్నట్ట. వెంటనే నారదునికి అనుమానం వచ్చింది. నారదుడు గొప్ప జ్ఞానే, పరమాత్ముడు సర్వాంతర్యామి, ఏ రూపంలో అయినా ఉండగలడని తెలిసిన వాడైనప్పటికీ కూడా మళ్ళీ తాత్కాలికంగా అనుమానం వచ్చి ఈ కృష్ణుడి సంగతి ఏమిటో కాస్త పరీక్షిస్తానని వెంటనే భూలోకానికి వచ్చాట. వచ్చి ముందుగా రుక్మిణీదేవి మందిరంలో అడుగుపెట్టాడు. ఓహో నారద రండి రండి అని కృష్ణుడు ఎదురేగి రుక్మిణితో పాటు పిలిచి తన పరుపు మీద కూర్చోబెట్టి రుక్మిణి చేత పాదపూజ చేయించాడు. ఆ తర్వాత నారదుని మెడలో దండ వేయించాడు. నారదుడు ఆ దండ ఇవ్వగానే ఆ దండని రుక్మిణీదేవి యొక్క కొప్పులో పెట్టాడు. కృష్ణ పాప ఇక్కడ రుక్మిణీదేవి దగ్గరే ఉండిపోతే సత్యభావ లాంటి వాళ్ళు ఏమైపోతారో అని ఇక్కడ నుంచి బయలుదేరి జాంబవతి మందిరానికి వెళ్ళాట. ఈయన వెళ్ళేసరికి జాంబవతి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడికి మంచి కాచిన పాలల్లో ఉన్న మేగడ తీసి, ఆ మేగడలో పూర్వం మేగడని ఉండేది లోగడ, మంచి కమ్మగా కాచిన పాలలో అంత మేగడ తెలియదు, అందులో కాస్త పటికి బెల్లం వేసి ఆవిడ నోట్లో పెడుతున్నట్ట. ఈయన సిగ్గుపడి భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఉంటే మధ్యలో సన్నాసిని నేనెందుకని నడిపోయాట పాప. అక్కడి నుంచి సత్యభామ మందిరానికి వెళ్ళాడు. సత్యభామ దగ్గర కృష్ణుడు ఇంకో తమాషా చేశాడు. సత్యభామ చక్కగా పరుపు మీద పడుకుంది, ఆవిడ ఎడంకాల దగ్గర కూర్చుని శ్రీకృష్ణుడు ఆ పాదంతో ఆవిడ ఇలా సుతారంగా తన్నుతూ ఉంటే, తన్ను నీ పాదాల స్పర్శ ఎంత బాగుందో అన్నట్ట. నేను భాగవతంలో లేదు కానీ ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో ఒక అద్భుతమైన పద్యం రాశాడు. పారిజాతాపహరణం అనే ప్రత్యేకమైన కావ్యం రాశాడు ఆయన, బాగా కల్పించి కూడా రాశాడు కొంత. అయినప్పటికీ ఉన్న విషయం ఏది, ఓ రోజున సత్యభామాదేవి పారిజాత పుష్పం కోసం అలిగింది. అలిగినప్పుడు శ్రీకృష్ణుడు ఆవిడ దగ్గరకు వచ్చాడు. ఆవిడ ఎడంకాలతో తలకాయ మీద కిరీటాన్ని అలా తోచిందిట, తలకాయని తన్నిందిట కృష్ణుడి తలని. ఆ తలకాయ మామూలు తల, బ్రహ్మదేవుడు ఈశ్వరుడు కూడా నమస్కరించే సమస్త లోకాల చేత పూజలందుకునే పవిత్రమైన శ్రీకృష్ణుని యొక్క శిరస్సుని ఎడంకాలితో అలా తోసింది. తోసింది అనలేదు, తన్నింది అనలేదు, తాచెను అంటాడు ఆయన. తాచుట అంటే ఏమిటనమాట, తొయ్యడం అంటే ఎవరికే పైపైన అలా గెంటడం, తాకడము అంటే తొయ్యడానికంటే కూడా కొంచెం గట్టిగా ఉంటే అప్పుడు దానికి తాకుట అంటారు. తాచు అంటే గట్టిగా తొయ్యి తాకడము కాదు, అలాగని బొత్తిగా మెల్లగాను కాకుండా ఈ మెల్లిదనానికి గట్టిదనానికి మధ్యలో అనమాట. తన్ని తనకుండా తంటే దాన్ని తాచుట అంటారు. అది కొంతమంది ఇలా కొడతారు, అది పెద్ద గట్టిగా తగలదు, అలాగని తగులుతుంది. కాబట్టి ఇలా తగిలి తగలకుండా దెబ్బ తగిలితే దానికి తాచుట అంటారు. అలా శ్రీకృష్ణుడి తలని తాచిందిట, కిరీటం కింద పడిపోయింది. అదే ఇంకో ముగుడైతే ఏం చేస్తాడు, ఏం ఎడంకాలతో తంతావా అంటాడు. మీలాంటి గుంటూరు లాంటి మంచివాళ్ళు అయితే అలా అనపోవచ్చు, కానీ సహజంగా మనుషులకు ఏమనిపిస్తుంది అంటే భార్య భర్తని ఎడంకాలతో తన్నితే ఏ భర్త అయినా సహిస్తాడా. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత మంచి మాట అన్నాడో తెలుసా, నన్ను భవదీయ దాసుని మనం బున్న నెయ్యపు కింకూని తాచినయది నాకు మన్ననయ. నన్ను భవదీయ దాసుని మనం బున్న నెయ్యపు కింకూని తాచినయది నాకు మన్ననయ. చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము దాకి నన్నొచ్చునంచునేనని యదా అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతలా. శ్రీకృష్ణుట నను ఎటువంటి నను, నను అంటే ఇక్కడ నా అంతవాడు. ఎటువంటి వాడు, బ్రహ్మాది దేవతల చేత నమస్కారాలు అందుకునేవాణ్ణి నేను, అంతవాణ్ణి నేను, అంత గొప్పవాణ్ణైనా. భవదీయ దాసుని నీ దగ్గరకు వచ్చేసరికి పాదసేవకుణ్ణి. బయటవాడు ఎంతో గొప్పవాడే, అందరి చేత పూజలు అందుకునే పరమాత్మయే, కానీ ఇంట్లో భార్య దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన, నేను నీ సేవకుణ్ణి అన్నట్ట. ఇక మీద మగవాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ఇలా అనండి అని చెప్పకుండా చెప్పాడు. అంటే భార్య అంటూ సత్యభామలా ఉంటే, పరమపతివ్రతలు ఉంటే ఆ మాట అనవలసిన అవసరం లేదనుకోండి. నన్ను నీ సేవకుణ్ణి మనస్సులో ఎంతో ప్రేమ పెట్టుకుని అలా ఎడమకాలితో సుకుమారంగా తాచావు. ఆ తన్నుందే అది నాకు పూలదండతో సత్కారం చేయడం వంటిది. నువ్వు తన్నడం నా మెడలో దండ వేసి పూజించడముతో సమానం. ఇప్పటికైనా నీ కోపం తగ్గలేదా అన్నాడు ఆయన. ఇలా భర్త ఉంటే ఆ ఇంట్లో సంసారంలో తగాదాలు వస్తాయా అన్నారు ఆయన. ఇప్పుడు నారదుడు చూస్తూ ఉండగా ఎడంకాలితో సత్యభామ తన్నిందిట. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు అడుగు పెట్టకూడదు, కృష్ణ మళ్ళీ వస్తాను అని సత్యభామ మందిరం నుంచి కాళిందీ మందిరానికి వెళ్ళాడు. కాళింది అప్పుడే తలంటి పోసుకుంటూ ఉంటే ఆవిడ నెత్తిమీద కుంకుడుకాయలు పులుసు వేసి రుద్దుతున్నట్టు కృష్ణుడు, కృష్ణుడు కుంకుడుకాయలు పులుసు పోసి నెత్తి రుద్దాడు. ఓహో అని అక్కడి నుంచి బయలుదేరి భద్ర దగ్గరికి వెళ్ళాడు. భద్రకి కాళ్ళకి సంపంగి నూనె రాస్తున్నట్టు, కాళ్ళకి సువాసన నూనె రాసి నొక్కుతున్నాడు. శ్రీకృష్ణుడు భార్యకి పాదసేవ చేశాడు. ఇక్కడ నుంచి లక్ష్మణ దగ్గరికి వెళ్ళాడు. లక్షణ అని పేరు కలిగిన మరో భార్య ఉందని చెప్పాను కదా, ఆవిడ మద్ర దేశాధిపతి కూతురు, అది ప్రారంభంలో చెప్పుకున్నాం. దుర్యోధనుడి కూతురు లక్ష్మణ, ఈయన భార్య లక్షణ. ఈవిడ దగ్గరికి వెళ్ళి అప్పుడే పాపం జుట్టిలా విరబోసుకుని ఉంటే జడేస్తున్నాడు. కృష్ణుడికి జడేయడం బాగా వచ్చు, చక్కగా దువ్వి జడ వేసేట, పూల జడపైగా పువ్వులు అందరూ తురిమేట. అంచేత పెళ్లికి ముందు జడ వేయడం నేర్చుకుని అప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటాడు కృష్ణుడు. అన్ని కొంటి పనులు కదా ఆ మహానుభావుడైనా. ఇప్పుడు చాలామందికి అవి తెలియటం లేదు, అవి నేర్చుకోండి. అంటే పూర్వం జడాన్ని వేసుకునేవారులేండి ఆడవాళ్ళు, అందువల్ల జడ వేయడం అవసరం అయ్యేది. ఇప్పుడు జడలెక్కడున్నాయో మెడెక్కడుంది అంత విరబోసుకుని భూత ప్రేత పిశాచాల్లాగా ఉత్తిష్టంతో భూత ప్రేత పిశాచాహ అన్నట్టుగా తిరుగుతున్నారు కాబట్టి అవసరం లేకపోయింది. కానీ చక్కగా జడ వేసేట. ఇంకెక్కడి నుంచి నాగ్నజితి ఇంటికి వెళ్ళాడు ఈయన. నాగ్నజితి దగ్గరికి వెళ్ళాక ఆవిడకి వెంటనే పళ్ళు తోముకోవడానికి కావలసిన సరంజామ ఏర్పాటు చేసి దంతములు బాగా తోముకోవాలి సుమా అని చెబుతున్నాడు. ఇలా ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో ఒక పనిట, ఒక ఇంట్లో పువ్వులు తురుముతాడు, ఒక ఇంట్లో వంట చేస్తాడు, ఒక ఇంట్లో పెంట తానే తుడుస్తాడు, ఒక ఇంట్లో పాచికలాడతాడు, ఒక ఇంట్లో కూర్చొని గుర్రం ఎక్కిస్తాడు, ఒక ఇంట్లో విలువిద్య నేర్పుతున్నాడు. మొత్తం ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో ఈ శ్రీకృష్ణుడు రామరామ అది ఏదో ఒక పని చేస్తూనే రండి నారద రండి అన్నంట. పైగా
ఇప్పుడే వచ్చారా, ఏ ఇంటికి వెళ్ళినాయని నారద ఇప్పుడే వచ్చావా అని అడిగేవాట. ఈ నారదుడికి బుర్ర తిరిగిపోయింది. ఇదేమిట్రా, ఎక్కడికి వెళ్ళినా ఈయనే కనపడతాడు, ఇది కళ మాయా, నారదుడు జ్ఞానే కదా, ఆయన అజ్ఞానంలో పడిపోయాడు కాబట్టి కృష్ణుడిని పరీక్షించడానికి వచ్చాడు. ఆయన్ని పరీక్షించడానికి రాగానే అంత ఇలాంటి ప్రత్యక్షమైనటువంటి విచిత్రమైన మాయే కనపడిందిట. అంతటి నారదుడికి చివరికి వచ్చాక కళ్ళు బయర్లు గమ్మి ఆఖరికి కృష్ణుడు ఇంకెక్కడున్నాడరా బాబు, కృష్ణుడు లేని స్థలం ఎక్కడుంటే అక్కడికి పోదామని అక్కడ ఉద్యానవనం ఉన్నది, ఆ ఉద్యానవనంలో చెట్టుకిని సతికిల పడ్డాట. అమ్మాయ్యా, ఇంకెక్కడ కృష్ణుడు కనబడ్డు, ఎక్కడ చూసినా ఈయనే కనబడుతున్నాడు, మాయదారి మనిషి అనుకుంటూ ఉంటే ఏమిటి గొడుక్కుంటున్నావు అని పక్కన వచ్చి బుధమే చెయ్యేశాడు కృష్ణుడు. అప్పుడు ఆయన అన్నాడు, ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మీ మేరలెచ్చట ఉనికిల్ సారెకు కొలువగ ఒత్తును కోరికతో కంసహరా ముకుంద మురారీ. ఈ ద్వారక వైకుంఠపురం, ఈ రుక్మిణి లక్ష్మి, ఈ భార్యామణుల రూపంలో ఉన్న వాళ్ళంతా జీవులు, ఎంతోమంది భక్తులు వీళ్ళంతా నీ వెంట ఉన్నారు. నువ్వు లేని ఇల్లు ఎక్కడున్నది, నీవు చొచ్చి చూడని మనస్సు ఎక్కడన్నా ఉందా? ప్రతి ప్రాణి నువ్వే, అందుకే నిన్ను జగద్గురువు అన్నారు. అటువంటి జగద్గురువుని తెలియక అజ్ఞానంతో పరీక్షించాలని వచ్చాను, నన్ను క్షమించు. మీరిద్దరూ ఇక్కడున్నంతకాలం చీటికి మాటికి నేను వచ్చి మీ దర్శనం చేసుకుంటాను, మీ పాదపూజ చేస్తాను, ముకుంద మురారి అనగానే ఇక వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపేశాట. ఈ విధంగా నారదుణ్ణి పరీక్షించిన ఈ అత్యద్భుతమైనటువంటి కథ ఉందే, ఇది ప్రతి వ్యక్తి పొద్దుట లేవగానే లేక రాత్రి పడుకునేటప్పుడు తలుచుకుంటే సంసారంలో కొన్ని భయంకరమైన దోషాలుంటే పోతాయి. ముఖ్యంగా మానసికమైన వ్యాధులు ఏమైనా ఉంటే లేక మనస్సులో ఏదైనా కోరిక గట్టిగా ఉంటే ఆ కోరిక ఉన్నవాళ్ళు తప్పక శ్రీకృష్ణుడిని నారదుడు పరీక్షించడం, అన్ని ఇళ్లల్లోనూ కృష్ణుడు కనబడడం వంటి కథను గుర్తుకు తెచ్చుకుంటే అనుకున్న కోరిక నెరవేరుతుందని శాస్త్రం. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు సుధర్మ సభలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఓ మంచి పండితుడు, వేద పండితుడు వచ్చాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. కృష్ణుడు ఆయన్ని ఎంతో ఆదరించి గోవుని కానుకగా ఇచ్చి ఆ తర్వాత మెడలో దండలు వేయించి పాయసాన్నం పెట్టించి తన పక్కనే కూర్చోబెట్టి, మహాత్మా ఏం పని మీద వచ్చావు, అసలు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను మగధ సామ్రాజ్యం నుంచి వచ్చానండి, మగధ సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం, ఆ పాటలీపుత్రమే ఇప్పుడు బీహార్లో పాట్నా, పాటలీపుత్రం అనే శబ్దం ఇప్పుడు పాట్నా అయిపోయింది, దాన్ని రాజగృహం అని కూడా పిలిచేవారు అన్నమాట. మగధరాజు గారు జరాసంధుడు 16,000 మంది రాజుల్ని చెరసాల్లో పెట్టాడు. ఇప్పటికి సంవత్సరం క్రితం నుంచి ఈ రాజులందరినీ బలివ్వడం మొదలెట్టాట. ఎలాగా, వాడి దగ్గర ఒక పెద్ద భైరవ విగ్రహం ఉన్నది, కాలభైరవుడు. ఆ కాలభైరవుడి పక్కనే శివుడు కూడా ఉన్నాడు. వీడు రోజు ఒక రాజుగారిని పట్టుకురావడం, తలకాయ నరికేయడం, కాళ్ళు పుచ్చుకుని ఆ రక్తంతో తలకిందులుగా తిప్పి శివుడికి అభిషేకం చేస్తున్నాడు. భైరవ పూజ అంటారు దీన్ని. ఈ విధంగా ఇప్పటికీ 365 మంది రాజులు చంపాడు. ఇంకా చాలామంది చెరసాల్లో ఉన్నారు. 16,000 మంది రాజకుమారుల్లో ఇప్పటికే దాదాపు 400-500 మంది చచ్చిపోయారు. మిగతా వాళ్ళందరినీ మరి 6 నెలల్లో ఒక అమావాస్య రాబోతున్నది, ఆ అమావాస్య నాడు అందరినీ సామూహికంగా నరికి ఆ రక్తంతో కాలభైరవ పూజ చెయ్యాలని వాడు సంకల్పించాడు. ఆ పూజ చేస్తే ఇంక వాడిని ఈ భూమి మీద ఉన్న మానవుడు ఎవడూ చంపలేడు. అంత దుర్మార్గుడైన జరాసంధుడి చెరసాలలో నలిగిపోతున్న రాజులందరూ గజగజ వణిగిపోయి నీ దగ్గరికి మమ్మల్ని దూతగా పంపారు. జరాసంధుడు ఎంత దుర్మార్గుడైనా వాడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ ఉండేది, అందుకని బ్రాహ్మణులు ఎవరైనా చెరసాల్లోకి వెళ్ళనిచ్చేవాటి వాడు. అందుకని నేను చెరసాల్లోకి వెళ్ళాను, ఆ రాజులందరూ నన్ను పిలిచి నన్ను నీ దగ్గరికి దూతగా పంపారు. ఈ విషయం జరాసంధుడికి తెలియదు. నేను అతిరహస్యంగా ఇక్కడికి వచ్చాను, కృష్ణ నువ్వు పరమాత్ముడివి, పాప రాజులందరూ చెరసాల్లో నాశనం అయిపోతున్నారు, తొందరగా వాళ్ళని రక్షించు ప్రభువు అని ఆ దూత చెప్పాట ఆ బ్రాహ్మణుడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అతనికి ఏమి సమాధానం ఇద్దామా అనుకునే సమయంలో మళ్ళీ ఆకాశం నుంచి కిందకు ఒక తెల్లని వెలుగు దిగింది. ఆ తెల్లని వెలుగంటేనే మనకు అర్థమైపోయింది, తెల్లని ఆకారం కలిగిన ఒక మహానుభావుడు వీణ వాయించుకుంటూ కిందకు దిగుతున్నాడు. శారద చంద్రిక సారంగ రుచితోడ జడముడికింపుచే చరచినవ్వ శరదంబుదావృత సౌదామిని లతా శోభ కాంచన కటి సోత్రమలరా.
వచ్చే నారదుండు వివేక విశారదుండు
జ్ఞానము కలిగిన వాడు మహాత్ముడు నారద మహర్షి తెల్లని తన శరీరపు కాంతి దిక్కులంతా ఆవరిస్తూ ఉండగా కాషాయ వస్త్రం ధరించి మెడలో మహతి అనే వీణ మీటుకుంటూ జడలు బాగా అట్టగట్టిన జడల్ని ముడేసుకుని దానికి రుద్రాక్షలు తులసీ పూసలు చుట్టుకుని మెడలో తులసీమాల వేసుకుని కిందకి దిగాడు. నారదుడు తెల్లగా ఉంటాడు కానీ ఆయన జుట్టు మాత్రం ఎర్రగా ఉంటుంది, రాగి రంగులో ఉంటుంది. అందుకే ఆ రాగి రంగులో ఉన్న నారదుని జుట్టు ఎలా ఉందిట, చెట్టుకి పుట్టిన చిగుళ్ళ వలె ఉంది. నారదుడు మోక్షమిచ్చే చెట్టు కల్పవృక్షం, ఈ చెట్టుకి పుట్టిన చిగుళ్ళ వలె తల వెంట్రుకలు ఉన్నాయి. ఈ మధ్యన కొంతమంది ఆడవాళ్లు దండం పెట్టినప్పుడు నెత్తి మీద అక్షతలు వేద్దామంటే అలాగే కనపడుతున్నాయి. కాకపోతే నారదుడిది ఒరిజినల్ జుట్టు, ఆయన నిరంతరం తపస్సు చేస్తే జుట్టు ఎరుపెక్కింది. మన వాళ్ళు ఈ మధ్యన ఎలా వచ్చింది జుట్టు అని అడిగాను ముసలామణ్ణి. ఆవిడ చూస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. అదేమిటి గురువు గారని సిగ్గుపడు పైకి కొంతమంది ముసలాళ్ళు భలే సిగ్గుపడతారండి, కొత్త పెళ్లి కూతురు కూడా అలా సిగ్గుపడదు. మాయిదారిది 70 ఏళ్ళు వచ్చాక ఆవిడ సిగ్గుపడి, గురువు గారు అలా అడక్కండి అంది. ఏమమ్మా చెప్పమ్మా, నేను అడుగుతున్నాను నారదుడి యొక్క జుట్టు గురించి విన్నాను, ఆయన జుట్టు ఇలా ఉంటుంది అంటే ఆ పక్క ఆవిడ చెప్పిందనమాట. అదేదో పెన్నాయో హెన్న, మాయిదారి హెన్న. ఈ ఎందుకు ఈ వయసులో 70 ఏళ్ళు వచ్చాక మళ్ళీ జుట్టుకు రంగు వేస్తున్నావు అంటే, మాయిదారి పెచ్చ ఈ శరీర భ్రాంతి ఉందే ఎన్నాళ్ళైనా పోదు, ఈ కాలప్రభావం అనుకోండి చక్కాను. సరే మొత్తం మీద ఏమైతేనే నారదుడు అలాగా ఎర్రని ఆ రాగి రంగు వంటి జుట్టుతోటి దర్శనమిచ్చాడు. శ్రీకృష్ణుడు ఆయనకు స్వాగతం చెప్పగానే కృష్ణ బ్రహ్మ తక్కిన దేవతలు అందరూ కలిసి ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయిద్దాం అనుకుంటున్నారు. అందుకని బ్రహ్మగారి ఆజ్ఞని పుచ్చుకొని నేను ధర్మరాజు దగ్గరికి వెళ్ళాను. ధర్మరాజు కూడా రాజసూయము అని యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. నీ బావగారి చేత ధర్మరాజు చేత పవిత్రమైన రాజసూయ యాగం చేయిస్తే లోకానికి క్షేమం, ఆ పని చేయించమని అతని తరపున అడగడానికి వచ్చానన్నట్టు ఈయన. వెంటనే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు, ఉద్ధవుని పిలిచాడు. ఉద్ధవ ఏం చేద్దాం అన్నట్టు ఏం ఎరగనట్టుగా. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, ఈ దూతేమో జరాసంధుడిని చంపాలంటున్నాడు. జరాసంధుడి చెరసాలలో ఉన్న రాజకుమారుల్ని రక్షించమని దూత వచ్చాడు. నారదుడేమో ధర్మరాజు గారి చేత రాజసూయ యాగం చేయించమంటున్నాడు. ఈ రెండు పనులు ఒకేసారి అయ్యేలా చూడు స్వామి అన్నట్టు. అంటే అంతరార్థం ఏంటంటే, రాజసూయము అని ఒక యజ్ఞం ఉన్నది, ఆ యజ్ఞం చేసే ముందు రాజుగారు మొత్తం ప్రపంచంలో ఉన్న రాజులందరినీ జయించాలి. రాజసూయం అంటే ఏమిటి, అందరినీ జయించిన తర్వాత రాజుల్ని జయించిన తర్వాత అప్పుడు చేసే యజ్ఞం. ఇప్పుడు ధర్మరాజు గారు రాజసూయయాగం చేయాలి, చేయాలంటే ఏం చేయాలి, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ జయించాలి, జయించాలి లేదా మిత్రుల్ని చేసుకోవాలి. ఎలాగో యాదవులంతా ధర్మరాజు గారికి మిత్రులు కాబట్టి వాళ్ళని జయించక్కర్లేదు, పాండవులకి కౌరవులు కలిసే ఉన్నారు కనుక వాళ్ళని జయించవలసిన అవసరం లేదు. ఇంకెటొచ్చెటిపోయినా శిశుపాలుడు, దంతవక్త్రుడు, జరాసంధుడు, నరకాసురుడు కొడుకు భగదత్తుడు ఇలా కొంతమంది ఉన్నారు, వీరందరినీ యుద్ధంలో జయించాలి. జరాసంధుణ్ణి జయిస్తే గాని రాజసూయాగం చేయకూడదు. కాబట్టి ఇటు జరాసంధుణ్ణి చంపించినట్టు ఉంటుంది, యజ్ఞం చేయించినట్టు ఉంటుంది, రెండూ ఒకేసారి కలిసి వచ్చాయన్నట. వెంటనే ఈ దూతని పిలిచి కృష్ణుడు, కొద్ది రోజుల్లో జరాసంధుడి చెరసాలలో ఉన్న రాజులందరికీ దిగ్విజయం కలుగుతుందని నేను ఆశీర్వచనం ఇచ్చానని నువ్వు వెళ్ళి చెప్పిరా పో అని ఆ దూతని పంపించేసి హుటాహుటిని తన పరివారాన్ని వెంట పెట్టుకుని ధర్మరాజు దగ్గరికి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ద్వారకా నగరం నుంచి హస్తినాపురం వెళ్ళిపోయాడు. ఎక్కడో గుజరాత్లో ఉంది ద్వారకా సముద్ర తీరంలో. అక్కడి నుంచి రథం మీద మహావేగంగా హస్తినాపురానికి వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారు ఎంతో గౌరవం ఇచ్చాక అప్పుడు ధర్మరాజా, నాలుగు దిక్కులకి, తూర్పు దిక్కుకి, పడమర దిక్కుకి, ఉత్తరం దిక్కుకి, దక్షిణం దిక్కుకి నలుగురు సోదరుల్ని పంపించు. ఈ నలుగురు సోదరులు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళు ఈ నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులందరినీ జయిస్తారు. కొంతమంది మిత్రులు ఎలాగో యుద్ధం అక్కర్లేకుండా నీ విజయాన్ని అంగీకరిస్తారు. ఇంకెటొచ్చెడిపోయినా ఎవరి చేతిలోనూ అంత తేలిగ్గా చావని ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు జరాసంధుడు. వాడిని యుద్ధం చేసి చంపడం అసంభవం. వాడిని చంపడానికి మల్ల యుద్ధం ఒకటే మిగిలింది. వాడికి కోట చాలా గట్టి కోట, ఆ కోటలోకి ఎవరు వెళ్ళలేరు. కోటలోకి వెళ్లకుండా వాడిని ఎలా చంపగలం. మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి యుద్ధానికంటూ వస్తే చంపడానికి అవకాశం ఉంటుంది, కానీ వాడి చుట్టూత పెద్ద ప్రహరీ గోడ కట్టుకున్నట్ట నగరం చుట్టూత, ఆ ప్రహరీ గోడ దాటి ఎవరు వెళ్ళినా వాడికి గుండిపోటు రావడమో లేదా ఆ క్షణమే నెత్తురు కక్కుకు చావడమో చేస్తాడు. ఆ ప్రహరీ గోడలోకి శత్రువులు వెళ్ళలేరు. ఎటొచ్చెటిపోయినా బ్రాహ్మడు అయితే ఎవడన్నా ఆ లోపలికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి నేను ఒక ఉపాయం చెబుతాను, వాడంతట వాడు బయటకు వచ్చి యుద్ధం చేస్తే వాడిని చంపాలి, లేదా మనం లోపలికి వెళ్ళి వాడితో ముఖాముఖి యుద్ధం చేసి వాడిని చంపాలి. ముఖాముఖి యుద్ధం చేయడం అనేది ఇప్పట్లో వాడు ఎవరికి ఇవ్వడం లేదు. కాబట్టి నేను, భీముడు, అర్జునుడు మేము ముగ్గురం కలిసి జరాసంధుడి దగ్గరికి వెడతాం. జరాసంధుడికి ఉన్న బలహీనత బ్రాహ్మణ భక్తి. మేము ముగ్గురం బ్రాహ్మణ వేషాలు వేసుకుని కోటగోడ దాటి లోపలికి వెడతాం. బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడిని కోటగోడ లోపలికి వెళ్ళనిస్తుంది, అందుకని ఆ వేషంతో లోపలికి వెడతాం. వెళ్ళిన తర్వాత జరాసంధుడిని కలుస్తాం. అప్పుడు వాడు మీకేం కావాలో కోరుకోండి అంటాడు. అప్పుడు మేమేం చేస్తామంటే మాతో యుద్ధం చేయమంటాం. వాడు యుద్ధపెట్టిస్తాడు, వాడిని భీముడి చేత చంపిస్తాను. జరాసంధుడు చచ్చిపోయాడంటే ఇంకా రాజసూయయాగం మనం చెయ్యొచ్చు అనగానే ధర్మరాజు అలాగే అన్నట్ట. ఈ ముగ్గురు హుటాహుటిన బ్రాహ్మణ వేషాల్లో మగధ సామ్రాజ్యానికి వచ్చారు. రాత్రిపూట చీకటి పడుతూ ఉండగా కోటగోడలోంచి లోపలికి వెళ్ళొచ్చు వాళ్ళు, కానీ ఎగిరి గోడ మీద నుంచి ఎడంకాలు లోపల పెట్టి దూకారట. శత్రువునాం సతు మూర్ధని, శత్రువుల ఇంట్లోకి ద్వారము గుండా వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరైనా మనకి శత్రువులుంటే ఆ శత్రువుల కొంప కూలిపోవాలనే కోరిక మీకుంటే అప్పుడు ఆ ఇంట్లోకి తలుపు గుండా వెళ్లకుండా గోడ దూకి వెళ్ళాలి. గోడ దూకి వెళ్ళడానికి వీలు లేకపోతే శత్రువులు నాశనం అయిపోవాలని కోరుకుంటే ఏం చేయాలన్నమాట, వాళ్ళ ఇంట్లో ఎడంకాలు పెట్టాలట. అలాంటి పనులు చేయొద్దు సాధ్యమైనంత వరకు. సూచన ఊరికి ఎందుకు చెప్పానంటే ఎడంకాలు ఆ ఇంట్లో పెట్టామంటే ఆ ఇల్లు పాడైపోవాలనే కోరుకుంటే పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మనం కోటగోడకుండా లోపలికి వెళ్ళడం ఏమిటి, దుర్మార్గుడి యొక్క నాశనం కోరుకుంటున్నాం కదా అని గోడ దూకి లోపలికి వచ్చారు. అక్కడ పూలదండలు అమ్ముకునే కొట్టువాడు ఉంటే ఆ కొట్టువాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా బలాత్కారంగా పువ్వులు లాక్కున్నారు. గంధం పూసేవాడు ఒకడున్నాడు, గంధాలు అరగదీస్తున్నాడు వాడు, వాటిని పెర్ఫ్యూమ్స్ అంటారు. ఈ సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి వాడికి డబ్బులు ఇవ్వకుండా వాడి దగ్గర నుంచి కూడా బలాత్కారంగా లాక్కుని పూసుకున్నారట. ఇది జరాసంధుడు చూశాడు. ఎవరో ముగ్గురు బ్రాహ్మణోత్తములు తలుపు గుండా లోపలికి రాకుండా గోడ ఎక్కి లోపలికి దూకారు, అది కూడా ఎడంకాలు లోపల పెట్టి దూకారు. పోనీ అక్కడతో ఆగారా, పూలదండల వాడికి డబ్బు ఇవ్వకుండా పూలదండలు లాక్కున్నారు, గంధం తీసుకుని బలాత్కారంగా లాక్కున్నారు గంధాలు అమ్మేవాడి దగ్గర, వాడికి డబ్బులు ఇవ్వలేదు. ఏమిటో చూద్దామని భటుల్ని వాళ్ళ ముగ్గురిని దగ్గరికి తీసుకురమ్మంటే భటులు వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. అప్పుడు జరాసంధుడు, మీరు బ్రాహ్మణోత్తములైతే మీకు నమస్కారం, ఇంతకీ మీరు ఎందుకని అడ్డదారులో వచ్చారు, బ్రాహ్మణోత్తములకి మా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి, లోపలికి రావచ్చు కదా అని అడిగితే శత్రువులం మేము, శత్రువులు ఎప్పుడూ కూడా తలుపు తీసుకుని లోపలికి రారు, గోడమేంచే దూకుతారు అనగానే వాడు తెల్లబోయి, మీకు నాకు శత్రుత్వమా, అసలు నేను మీ మొహమే చూడలేదే, మీరు నాకు శత్రువులు ఎలా అయ్యారు అన్నాడు జరాసంధుడు. పో అని శత్రువులు అనుకుందాం, మరి దండలు ఎందుకు లాక్కున్నారు డబ్బులు ఇవ్వకుండా, గంధం ఎందుకు పూసుకున్నారని అడిగితే గంధములోను దండలలోను పూలమాలలోను లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని ఎవరైనా పూలమాలలు కొనుక్కుంటే అవతల వాడికి లక్ష్మీదేవిని ఇచ్చినట్టు అవుతుంది, గంధం కొనుక్కుంటే వాడికి లక్ష్మిని ఇచ్చినట్టు అవుతుంది, అదే ఇతరుల దగ్గర నుంచి దండలు లాక్కుంటే ఆ రాజ్యంలో ఉన్న లక్ష్మిని మేము లాక్కున్నట్టు అవుతుంది, నీ సంపద అంతా అపహరించాలని మా కోరిక, అందుకే మీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మీ నగరంలో ఉన్న దండలు మీ వాళ్ళ దగ్గర ఉన్న గంధం లాక్కున్నాం, లాక్కున్నామంటే నీ సంపదని మేము బలాత్కారంగా అపహరించినట్టే అనగానే తెల్లబోయి, నా డబ్బుని అపహరించాలని కోరారా, అడిగితే యాచిస్తే నా సామ్రాజ్యమే ఇస్తాను కదా అన్నాడు వాడు. ఆ యాచనకి వచ్చాం మేము, ఇంతెందుకు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, నీలో క్షేమం ఉంటే పౌరుషం ఉంటే మా ముగ్గురులో ఒకటితో యుద్ధం చేసి జయించన్నాడు ఆయన. అప్పటికే అనుమానం వచ్చింది జరాసంధుడికి, ఓరి మీరు ముగ్గురు ఎవరో కానీ విప్ర రూపాల్లో ఉన్నారు కానీ మీరు బ్రాహ్మణులు కాదని అర్థమైపోతుంది, ఎందుకంటే మీ భుజాలు యుద్ధాలు చేసి 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 బాగా వ్యాయామం చేసి కర్కశంగా ఉన్నాయి. అప్పట్లో జిమ్ అంటారు కదా, అలాగే వ్యాయామశాలలు ఉండేవిట, అక్కడికి వెళ్ళి వెళ్ళి ఈ భుజాలన్నీ కూడా బాగా కాయలు కాసేసాయి మీకు, పైగా బాణాలు వేసేటప్పుడు ఈ బాణపు తాడు ఈ భుజాలకి తగిలి ఈ భుజాలు కాయలు కాసాయి.